శ్రీమాతృగురుభ్యం సభాయి నమః.
అంత పెరిగిపోయాయో, మేసాలు పెరిగిపోయి ఉన్నాయి, గుర్రు నిద్రపోతున్నాడే. ఏం గుర్రు పెడతారండి బాబు దిక్మాల గురి? గుర్రుగాళ్ళని చూస్తే మాత్రం నాకు గుర్రుగా ఉండేది, రైళ్లలోను వాటిలోను అనుభవించేసున్నానేమో. చేత అలా గుర్రు పెట్టి నిద్రపోతున్నటువంటి వాడిని చూశాట. పక్క 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 నవ్వాడు యవనుడు. అలము చేయలేక పురుషాధమ దుర్లభ కంటక త్రుమాల మహాశిలా సహిత భీకర ఖడ్గత రక్షు సింహ శార్దూల మహాత్మ దుర్గ పథం పునపారు తెచి ఈ శైలగుహం సనిద్రుక్రియ సాగిన టిల్చిన పోవని తునే యుద్ధం చెయ్యలేక పోయి పురుషాధమ అతి భయంకరమైన ముళ్ళతో చెట్లతో బండరాళ్లతో పావుల పుట్టలతో సింహాలు పులులు మున్నయమైన క్రూరమైన మృగాలతో నిండి ఉన్న ఈ అడవిలోకి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఇంత దూరం ముప్పు తిప్పలు పెట్టి నన్ను తీసుకొచ్చి గుహలో దూరిపోయి నిద్రపోతావా? సన్నిద్రుక్రియ సాగి నటిల్చిన పావనిత్తునే నిద్రపోతున్న వాళ్ళ నటిస్తే ఊరుకుంటాను అనుకున్నావా? ఈ బండరాయి మీద పడుకొని అంత తేలిక ఊరుకుంటాను? అయ్యే ఏమి యాక్టర్ వాయనువు అన్నట్ట. క్షణాల మీద నిద్రపోతున్నట్టు నటిస్తావు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాని. వాడికి పెచ్చపీరు కాకపోతే పైగా ఆ నిద్రపోతున్న వాడికి గడ్డాలు వేసాలు ఒకటి. అంతేత ఈ గడ్డాలు వేసాలు చూసి ఈ గడ్డాలు వేసారు ఈ కాసేపట్లో ఎప్పుడు ఇస్తాడు ఈ డ్రామా యాక్టర్ అని ఆయనకు అనుమానం వచ్చేసింది. యవనుడు అన్నట్ట, 5-10 నిమిషాల్లో లోపలికి వచ్చిరాగానే మేకప్ కిట్ ఇప్పుడు తెచ్చుకొచ్చావు, నిద్ర అందంగా కనపడేవాడు కాస్త, గడ్డాలు మీసాలు దగ్గర నుంచి ఎంత బారుడి గడ్డం మూరిడి అడ్డం పెంచేసుకుని నిద్రపోతావా అన్నాడు. మీకు చెప్పానే అనుకుంటున్నాను మరి ఈ కథ తమాషైన ఒక అద్భుతమైన కథ ఒకటి ఉంది. ఒక ఆయన మిలిటరీలో పనిచేశాడు. మిలిటరీలో పనిచేసి చాలా కాలం రిటైర్ అయిపోయాడు. 15 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటుంది మిలిటరీలో బాండు, అది అయిపోయాక రిటైర్ అయిపోయాక వాళ్ళు డబ్బిచ్చి పంపేస్తారు. తర్వాత వచ్చి బ్యాంకుల్లోనూ అక్కడ గార్డులుగా పనిచేస్తారు వాళ్ళు. ఆయనకి పనిచేయడం ఇష్టంలో 3 డబ్బులు ఉన్నాయి. ఇంటికి వచ్చేసాడు. మిలిటరీలో ఉండగా ఏం అలవాటైనా ఒప్పైనా బాగా మత్తు పదార్థాలు అలవాటడ్డాయి. అంటే నల్లమందు బాగా వేసేసేవాడు. రాత్రి వేసరికి నల్లమందు, పగల వేసరికి నల్లమందు వేసుకోవడం పడుకోవడం అను. ఆ నల్లమందు భాయి గారికి ఓ రోజున రాత్రి వేళ 10 ఇంటికి మెలకు వచ్చింది. మెలకు రాగానే ఆయనకు హల్వా తినాలనిపించేదిట. ఇంట్లో హల్వా ఎవడు పెడతాడు మరి? అందుకని ఓ 10 రూపాయల నోటు ఒకటి తీసుకుని బజారుకి బయలుదేరాడు. ఈయన వెళ్ళే టైంకి అప్పట్లో ఇంత జనాభా తక్కువ కదా, అందువల్ల పెందరాళ్ళు కొట్లు కట్టేసేవారు, రేట్లు కూడా చాలా చీపు. మా చిన్నప్పుడు కూడా పావలా పట్టుకెడితే ఈయన మిఠాయి కొమ్ములు ఇచ్చేవారు. ఈ మధ్యకాలంలోనే మరీ పెరిగిపోయాయి. అసలు పావలాలు మాట దేవుడు, రూపాయి ఇస్తే కూడా ముష్టడి పుచ్చుకోవట్లేదండి. ఇప్పుడు రూపాయి కూడా పోయింది. ఇప్పుడు ప్లీజ్ గివ్ మీ 5 రూపీస్ నోట్ సార్ అంటున్నారు వైజాగ్లో నిన్న రైల్లో రత్నాచల్లో. ఏమిటి పై ఇంగ్లీషు పోయిగా, ప్లీజ్ గివ్ మీ 5 రూపీస్ నోట్ కైండ్లీ, థ్యాంక్ యూ ఇన్ యాంటిసిపేషన్, థ్యాంక్స్ ఒకటి 5 రూపాయలు వచ్చుకుని. గురువు గారికి ఏమో రహస్యంగా రూపాయి పెట్టిపోతున్నారు దిక్కుమాలాడు పురాణం విని. ముష్టడికి నేను 5 రూపాయలు ఇవ్వకపోతే వాడు ఒప్పుకోట్లా, ఎంత తేడా వచ్చిందో చూడండి గురువుల స్థితి అనమాట. ఏం చేస్తాం కలిప్రభావం. సరే ఇంతకు ఏంటంటే ఆ రోజుల్లో ఏంటంటే కాస్త 2 రూపాయలకి రూపాయికి 10 రూపాయకి కూడా మిఠాయిలు వచ్చే రోజులు కాబట్టి వీడు మొత్తం మీద ఓ 10 రూపాయలు నోటు పెట్టుకెళ్ళి బజార్లో చూస్తే అన్ని కొట్లు కట్టేశారు. ఒక్క మిఠాయి కొట్టు మాత్రం అదృష్టవశాత్తు అప్పుడే దింపుతున్నారు షట్టరం. వీడు పరిగెత్తుకెళ్ళిపోయాడు. అయ్యి బాబు అయ్యి బాబు, నా అదృష్టం వల్ల మీరు ముయ్యట్లేదు కొట్టి ఆపండి అన్నట్ట. నేను మూసేశానయ్యా అమ్మని అన్నాడు ఆయన. తలుపులు వేసేస్తున్నానంటే కాదండి, హల్వా తినాలని కోరికండి, ఇప్పుడు తినకపోతే నాకు తెల్లవారు నిద్రటి చదవదండి అన్నట్ట. తూచివ్వడం కుదరదన్నట్ట. తూచివ్వకపోతే మీకు తోచింది ఇవ్వండి బాబు అని చెప్పి అన్నట్టు ఈయన. సరే మొత్తం మీద ఆయన విసుక్కుంటూ సేరు మళ్ళీ ఎలాగో తూచి చేతిలో పెట్టాడు. 10 రూపాయలు చేతిలో పెట్టాడు ఈయన. చిచ్చిచ్చి చిల్లర లేదు పో, 10 రూపాయట సేరు అప్పట్లో. అంటే కేజీ మిఠాయి హల్వా 10 రూపాయి మరి, 9:30 నేనెక్కడిస్తా చిల్లర ఇప్పుడు కుదరదన్నట్ట. 9:30 రేపు వచ్చి తీసుకెడతానండి బాబయ్యా, ముందు తిని తీరాలి, ఈ పది మీ దగ్గర ఎట్టే పెట్టండి, కొట్టెక్కడ తీస్తారు మీరు, రేపు వచ్చి పట్టుకెడతాను అన్నట్ట. పొద్దున్నే వచ్చి పట్టుకుపో, మళ్ళీ తర్వాత వారం పోయాక వస్తున్నావు గుర్తుండదు అన్నాడు కొట్టె ఆయన. అలాగేనని ఈయన హల్వా ప్యాకెట్ ఉంచుకొని ఆయనకి పది ఇచ్చి, మరి రేపు పొద్దున్న వచ్చాక ఈ కొట్టు ఎక్కడుందో గుర్తెట్టుకోవద్దు అందుకని చూశాడు. ఆ కొట్టుకు ఎదురుగుండా ఒక ఆవుపోతు పడుకొని అని పచ్చగట్టి నెవరేసుకుంటుంది. ఆవుపోతు పడుకుని నెవరేసుకుంటున్న దానికి ఎదురుగుండా మిఠాయి కొట్టుంది, అక్కడికి వచ్చి రేపు పొద్దున్న 9:30 చిల్లర పెట్టుకెళ్ళాలి అనుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన ఇంటికి. వెళ్ళగానే శుభ్రంగా హల్వా తినేసాడు, మళ్ళీ ఇంత నల్ల మందు వేసేసాడు, కుర్రని నిద్రపోయాడు. పొద్దున్న 10:00 వెలుగు వచ్చింది. లేవగానే 10:00 చిల్లర 9:30 తెచ్చేసుకుందామని లాఠీ కర్ర రుచ్చుకుని టిక్ 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 అనుకుంటూ వచ్చేసాడు. ఈ లాఠీ కర్ర పుచ్చుకుని వచ్చేసరికి మార్కెట్లో ఇప్పుడు గుర్తొచ్చింది, రాత్రి ఏ మిఠాయి కొట్లో కొన్నాను, ఆవుపోతు ఉంటుంది అక్కడ కొట్టుకు ఎదురుగుండా అనుకుని ఆవుపోత ఎక్కడ, ఓహోన్న ఆ బోత, ఓహోన్న ఆ బోత, నా చిల్లర ఆ బోత అనుకుంటూ బయలుదేరాడు. దారిలో ఓ మంగళ షాప్కి ఎదురుగుండా పడుకునింది ఈ ఆవుపోతు. ఆ మంగలాడు కూడా మామూలు మంగలాడుగా తురక మంగలాడు. ఆ తురక మంగలాడి కొట్టులోకి పరిగెత్తికెళ్ళిపోయి వెనక ముందు చూసుకోలే, మత్తులో ఉన్నాడు కొంచెం ఇంకాను. ఏదండి చిల్లర వెంట 9:30 అన్నట్టు. ఆ మంగలాడు గడ్డం కొరుకుతున్నాడు కదా సెల్ల ఆగి, ఆ తురకాడు, క్యా భాయ్ నీకు 9:30 ఎందుకు ఇవ్వాలి అన్నట్ట. ఎందుకు ఇవ్వాలి, రాత్రి 10 రూపాయలు ఐరికాడికి పుచ్చుకొని 10 రూపాయలు అయ్యాక 9:30 ఇవ్వవేమిటి అన్నట్టు మళ్ళీ వీడు వెటకారంగా. ఏమిటి రాత్రి 10 రూపాయలు నువ్వు నాకు ఇవ్వడం ఏంటి, అసలు రాత్రి నా కుట్టు ఎక్కడుందయ్యా, నిన్న మంగళవారం పొద్దున్నే కట్టిపోయా, అసలు బేరంలోకి నేను ఏడుస్తుంటే 10 రూపాయలు నువ్వు ఇచ్చేయడం ఏమిటి, 10 రూపాయలు ఏమో తీసుకోవడం ఏమిటి, నేను పైగా ఎప్పుడన్నా గడ్డానికి 10 రూపాయలు ఎక్కడ ఎవడిచ్చాడు, 9:30 ఏమిటి అన్నట్ట. అప్పుడు చూసుకున్నాడు వీడు ఈ కొట్టంతా, ఒరే రాత్రి మిఠాయి కొట్టు కదా ఇది, నేను వచ్చాను కదా నీకు హల్వా కేజీ తీసుకుని 10 రూపాయలకి ఏమో చిల్లర లేకపోతే 10 రూపాయలు ఇస్తే పొద్దున్నే తీసుకెళ్ళమన్నా అన్నట్ట. క్యా యా మిఠాయికి దుకాన్ హై, ఆ బార్బర్కి దుకాన్ హై, నాయికి దుకాన్ హై అన్నాడు ఆయన. ఇది మిఠాయి దుకాణమా మంగళాడు దుకాణమా? ఆరి నీ దుంపదగాని అప్పుడు మళ్ళీ కొట్టంతా వెతికి చూస్తే కొట్టంతా మంగళ షాపు. ఈ గడ్డం గీసిన తర్వాత మొహం మీద కొడతా చూడండి నీళ్లు, ఆ పిచ్చికారి కొట్టంలాగా ఆ నీళ్లు ఉండేవి. తర్వాత ఏమో కత్తులు చాకులు కత్తెరలు పటకా పటకాలు ఇవన్నీ కనపడుతున్నాయి. గుడ్లో పైన వేసేవి గుండ్రంగా తిప్పే కుర్చీ రివాల్వింగ్ చైర్స్ ఇన్ని రకాలు ఉన్నాయి. అమ్మ నీ దుంపదగారి వీడికి అనుమానం వచ్చి, నా 10 రూపాయలు ఎగ్గొట్టడం కోసం రాత్రికి రాత్రి దుకాణమే మార్చేసామన్నమాట, మిఠాయి షాప్ బదులుగా బంగాళ షాప్ పెట్టేస్తావా, ఇంత అన్యాయమా, ఇంత కలియుగమా, అది సరేరా రాత్రికి రాత్రి దుకాణం మార్చేసిన డబ్బులు ఎగ్గొట్టడం కోసం, కానీ ఈ గడ్డం ఎప్పుడు పెంచో, మరి తురకాడి కింద గడ్డం ఉంది, రాతోన్ రాత దాడి లంబీకేసి అన్నట్ట. రాత్రికి రాత్రి ఈ గడ్డం ఎప్పుడు ఇంత పొడుగులా పెంచో, పైన చూస్తాడరా దేవుడు 10 రూపాయల కోసం ఇన్ని మాయలు చేస్తావా మంత్రి కూడా, నీ అంత దేవుడు తెలిసిపోతాడా, ఊపర భగవాన్ హై నీచే హమ్ హై మిడిల్ మిడిల్ వే చిల్లరాసహై అంటూ పోయేటవాడు. అలాగా రాత్రికి రాత్రి ఈ గడ్డం ఎప్పుడు పెంచావరా అన్నవాడు జోకు వీడు అడిగట్ట. నిమిషాల్లో ఇక్కడికి వచ్చేసి వేషం మార్చి నిద్రపోతే నిద్రపోవచ్చు, నీ దుంపదగ్గ ఇంత గడ్డం ఎప్పుడు పెంచావు, ఇంత మేసం ఎప్పుడు పెంచావు, నాకు అర్థమైంది, కృష్ణుడు చెప్పనే చెప్పాడు, ఆ నారదుడు చెప్పాడు కృష్ణుడు మాయగాడు అంత తేలిగ్గా దొరకడు, ఎప్పుడు ఏం వేషాలు వేస్తాడునని. ఆ మాయలో ఇది ఒక భాగం అయితేనేం ఈ మాయలు నా దగ్గర చెల్లుతాయా, నీ సంగతి చూడకపోతానా అనుచు ఎవనుడట్టహాసంబుక వించి చెటుల కఠిన సదృశమైన వామ పాదమెత్తి పారి తన్నెన్. ఈ విధంగా యవనుడు ఓ పెద్ద అట్టహాసం చేసి, ఓయి మాయావి నిన్నదే నాశనం చేస్తున్నానని ఎగిరి ఆ గుహలో పడుకున్న పురుషుణ్ణి ఎడమకాలతో తన్నట్టుగా వామ పాదమెత్తి తన్నే ఎగిరి తన్నాడు అట్టహాసం చేసి. ఆ శబ్దానికి గుహ కూడా మారుమోగిందట. ప్రతిస్వనంబుని కూడా పెద్ద శబ్దం వచ్చేసింది. ఆ నిద్రపోతున్న వాడిని ఎడంకాలతో తనగానే ఆ నిద్రపోతున్నవాడు ఒక్కసారి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని ఆవుని ఆవులిస్తూ లేచి చూశాడు. ఎప్పుడైతే కళ్ళు అలా విప్పి చూశాడో దీర్ఘంగా ఆ రెండు కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు బయటికి భయమని వచ్చేసాయి. చూస్తూ ఉండగా యవనుడు పిడికెడు బూడిది చచ్చిపోయాడు, కాలి బూడిది, ఎంత విభూతి పొండైపోయాడు. అది ఆయన ముచ్చుకుందుడి యొక్క ప్రభావం. ముచ్చుకుందుడని నిన్న మనం చెప్పుకున్న కథ అదే. ఇక్ష్వాకు వంశంలో మాంధాత కుమారుడైన ఆ ముచుకుందుడు దేవతలకు యుద్ధంలో సాయం చేసినప్పుడు దేవతలు ఏం కావాలో కోరుకోమంటే ఆయన అడిగినవి ఏమి వాళ్ళు ఇవ్వలేకపోతే కనీసం నిద్ర తగలేయండి అన్నాడు. ఓ దానికేం గ్యారంటీ కార్డు, నీకు నిద్రిస్తాం అన్నారు వాళ్ళు. హాయిగా కొండగుహలో పడుకో, ఎవడన్నా మూర్ఖుడు బలవంతంగా నిన్ను లేపాడా నిద్ర, నీ కళ్ళల్లో నుంచి అగ్ని జ్వాలలు వచ్చేవాడు బూడిదైపోతాడన్నారు. ఈ మూర్ఖుడు తిరిగి తన్నాడు, కృష్ణుడు అక్కడికి తీసుకొచ్చాడు. అప్పటితో ఆ ముచుకుందుడికి విముక్తి అయింది. ముచుకుందుడు లేచాడప్పుడు, ఇదంతా ముచుకుందుడి చరిత్ర కోసం, లేచి లేవగానే కళ్ళు విప్పి ఆ తర్వాత మొత్తం అంతా చూస్తాడు, ఈ బూడిదైనవాడు ఎవడో అర్థం కాల. అప్పుడు ఆ కొండ గుహలో పెద్ద వెలుతురు వచ్చిందిట, పరమాత్ముడు ప్రత్యక్షమయ్యాడు. కృష్ణుడు, మహాత్మా తమరెవరు ఇంత కాంతితో ఉన్నారు, నేను మాంధాత కుమారుడను. ఏ మాంధాత కుమారుడను, నేను మాంధాత పుత్రుణ్ణి, ముచుకుందుడు అంటారు. దేవతలకు సాయం చేస్తే మెచ్చుకుని నాకు నిద్ర ఇచ్చారండి వాళ్ళు. ఆ నిద్రతో నిద్రపోతుంటే వీడెవడో వచ్చి తన్నాడు, కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు వచ్చి వాడు మూర్ఖుడు బూడిదయ్యాడు. ఇంతకీ తమ పేరేమిటి నామం ఏమిటి అని అడిగితే చిరునవ్వు రవి కృష్ణుడు, నా పేర్లు లెక్కలేనన్నున్నాయి, నా గుణ విశేషాలు అనేకం, నేనెవడో నాకే తెలియదు, నా అంతవాణ్ణి నేనే అన్నట్ట. అప్పుడు అర్థమయ్యింది, నాకు గుర్తొచ్చింది, గర్గాచార్యుడు మాకు పురోహితుడిగా కొంతకాలం పనిచేశాడు. ఒకనాడు ఆయన నేను మోక్షం అడిగాను, మోక్షం ఇప్పుడు కాదు కానీ నువ్వు దేవతలకు సాయం చేశాక కొంతకాలం నిద్రపోతావు, ఆ నిద్రలోంచి నిన్ను ఎవడు మేలుకొలుపుతాడో వాడు చస్తాడు, ఆ చావడానికి వాడిని చంపడానికి అక్కడికి ఎవడు తీసుకొస్తాడో వాడే వాసుదేవుడు. ఆ పరమాత్ముడు కృష్ణుడు 28వ ద్వాపరయుగంలో నీ దగ్గరకు వస్తాడు, ఆయనకి పాదాల మీద పడు, నీ జన్మ ధన్యమని చెప్పాడు నాకు ఆనాడు గర్గుడు. నీవే ఆ వాసుదేవుడివి, కృష్ణుడివి, పరమాత్ముడివి, నాకు అర్థమైపోయింది అని వెంటనే కాళ్ళ మీద పడిపోయి నమస్కరించి, నీ మాయ చిక్కి పురుష స్త్రీ మూర్తి కజనము నిన్ను సేవింపదు, విత్తామయ గృహగతమై సుఖతామసమై కామవంచితం భయేశ. హే ప్రభో పరమేశ్వర, నీ మాయలో పడిపోయి నీ ప్రజలు పురుషులు స్త్రీలం మేమని విడిపోయి నిన్ను సేవించకుండా అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ డబ్బు ఒక భయంకరమైన రోగం, ఆ వ్యామోహంలో పడి గృహాల్లో పడి ఇంట్లోంచి బయటికి రాక ఆ రోగాలలో ఆరుష్టులలో ఆ మాయలో పడి సుఖాలనే తామస గుణాలలో పడి కామంతో పీడింపబడి కామ వంచితం పోయి అన్నమాట, కోరికలు అన్నమాట. కామం అంటే ఇక్కడ కోరికలు ఎక్కువైపోయి అజ్ఞానంలో పడిపోయి నిన్ను పట్టించుకోకుండా నశించిపోతున్నారు పరమేశ్వర. అటువంటి ఈ జనుల్లో ఉన్న మమ్మల్ని ఉద్ధరించు. నక్షత్రాలు లెక్క పెట్టవచ్చు, ఆకాశం నుంచి మంచు పడుతూ ఉంటుంది తెల్లవారుజామున ఈ శీతకాలంలో, ఆ మంచు బిందువులు లెక్క పెట్టవచ్చు, భూమి మేంచి లేచే ధూళి కణాలు లెక్క పెట్టవచ్చు, నీ గుణాలు మాత్రం లెక్క పెట్టలేవు. అదేం విచిత్రం, నీ మాయ, నీ ఆ లీలలు ఎవ్వడికి అర్థం కావు, చాలా గొప్ప లీలలండి అవి. ఏది ఎలా నీవు నిర్ణయిస్తే అలాగే నడుచుకుంటారు. ఒక చిత్రమైన కథ ఉంది, గరుత్మంతుడికి ఒక లేఖ ఇచ్చాడు విష్ణుమూర్తి, ఈ ఉత్తరం పట్టుకెళ్ళి శివుడికి ఇచ్చి ఆయనతో కాసేపు మాట్లాడి రా అన్నట్ట. కైలాసానికి బయలుదేరాడు గరుత్మంతుడు, ఈ ఉత్తరం శివుడికి ఇచ్చి బయటకు వచ్చి కూర్చున్నాడు తర్వాత శివుడితో మళ్ళీ మాట్లాడదామని. అక్కడ కైలాసంలో ఒక పౌరం కనపడింది, చాలా బాగుంది ఆ పౌరం, ఆహా కైలాసంలో ఎంత హాయిగా ఆడుకుంటుంది ఈ పౌరం ఇక్కడ అనుకున్నట్టు ఆయన. అదే సమయానికి అక్కడ యమధర్మరాజు గారు వచ్చారు, ఆ పౌరాన్ని చూసి ఆయన ఒక నవ్వు నవ్వి శివుడి దర్శనానికి వెళ్ళాట. వీడమ్మ కడుపుమాడు, వీడు యముడు, యముడు ఆ పౌరాన్ని చూసి నవ్వాడంటే జైలలిత నవ్వితే ఎంత డేంజరు, అంత డేంజరు వీడు నవ్వితే అనుకుని ఎందుకు నవ్వుంటాడు, దీనికి ఆయువు తీరిపోయి ఉంటుంది అని భయం వేసింది ఆయనకి. బంగారంలో ఆడుకుంటుంది ఈ పౌరాన్ని వాళ్ళు లోపల నుంచి వచ్చేలోపు నేను తీసుకెళ్ళి ఎక్కడో దాచేస్తాను సేఫ్టీయస్ ప్లేస్లో అనుకుని ఆ పౌరాన్ని జాగ్రత్తగా రెక్కల్లో దాచేసుకుని మధ్యలో పౌరం జాగ్రత్తగా ఉండమని మహావేగంగా కొన్ని వేల యోజనాల దూరంలో ఉన్న దండకారణ్యంలో భద్రాచలం అడవుల్లో పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోయాడు కైలాసానికి. ఇదంతా ఒక అరగంట 30 గంటలో జరిగిపోయింది. శివుడితో మాట్లాడడానికి, శివుడికి ఇచ్చిన ఉత్తరం ఆయన చదువుకున్నాక మాట్లాడతాడుగా మరి ఎంతో, అందుకని వెళ్ళి అక్కడ యథాప్రకారంగా అక్కడే కూర్చున్నాడు. ఈలోపు మృత్యుదేవత మన యమధర్మరాజు గారు లోపలికి వెళ్ళి శివుడితో మాట్లాడి బయటకు వచ్చి చూస్తే పౌరం కనపడలా. గరుడా, ఇక్కడ పౌరం ఉండాలి, ఏమైందన్నట్ట. దొంగ, నువ్వు చూసావు మహానుభావుడివి, నీ చూపు పెడితే ఏమవుతుందోనని నేను దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో వేల యోజనాల దూరంలో ఉన్న దండకారణ్యంలో దాచానన్నట్ట, కొంప ముంచేసేవయ్యా అన్నాడు ఆయన. ఏమన్నట్ట, ఎందుకు నవ్వానో తెలుసా, నేను ఆ పౌరం కేసు చూసి ఒక్క ఏమిటనుకుని నేను నవ్వుకున్నాను. కానీ నువ్వు మహావేగంగా గంట గడవకుండానే దాన్ని తీసుకెళ్ళి అక్కడ దాన్ని పావు రొట్లో పెట్టి వచ్చావు. చావుని ఎవడో తప్పించలేడని ఇప్పుడు నాకు అర్థమైంది అన్నట్టు యమధర్మరాజు. ఒక్క క్షణం గరుత్మతో ఇష్టన్న అయిపోయాడలే. కైలాసంలో నిజంగా పావురం ఎగిరి అక్కడికి వెళ్ళాలంటే ఎన్నేళ్ళు గడుస్తున్నది, కానీ గంటలో చావు ఎలా రాశాడా బ్రహ్మ అనుకున్నట్టు పాపం. ఈయన తీసుకెళ్ళి అక్కడ అప్పగించి వచ్చాడు అనమాట తీసుకెళ్ళి మృత్యుదేవత. ఎంత చిత్రం! అందుకే ఎవ్వడు తప్పించలేడు. లలాట లిఖిత రేఖ పరిమార్తం నశక్యతే. ఇక మారు మాట లేకుండా వెళ్ళిపోయాడు పాపం గరుత్మంతుడు. ఇక్కడ ఇదే అంటున్నాడు ఈయన, ప్రభో ఎంత చిత్రంగా ఉంటుంది, ఎవడు తీయగలడు. దేవతలకి నేను సాయం చేయడం ఏమిటి, వాళ్ళేమో నిద్ర ఇవ్వడం ఏమిటి, ఆ నిద్ర ఇవ్వకపోతే నేను ఇక్కడ వచ్చి పడుకుంటానా, నూనెను ఉపయోగించుకుంటావా. వాడు చూడండి, ఆ మాంధాత కుమారుడు నిద్రపోతున్నాడనే విషయం కృష్ణుడికి తప్ప మరొకటి తెలియదు. ఆ పిచ్చపేనుగ కృష్ణుడు తరువుకుంటూ ఇక్కడ దాకా వచ్చాడు. ఎక్కడ అరేబియా కంట్రీ, అరబ్ కంట్రీస్, ఎక్కడ మధురా నగరం చుట్టుముట్టడం, అక్కడి నుంచి కృష్ణుడు పరిగెత్తుకుంటూ ఈ అడవిలోకి తీసుకురావడం అంటే ఇక్కడ రాయబడి ఉంది లేక మృత్యు తీసుకొచ్చి పారిపోయాడు. అదే భగవన్ లీలలంటే. అంచేత ఎక్కడెవడుకుందో అటువంటి ఆ కామవంచితమై సుఖతామసమై వెంపర్లాడి వెంపర్లాడి ఎవడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. అయినా అది పట్టించుకొని మళ్ళీ మామూలే, యథాప్రకారంగా 5 నిమిషాలు పోయాక నేను మామూలుగా స్థిరంగా ఉంటాననుకుంటా. అహో మహీయసి జంతో జీవితాశాయయా భవాన్. అందుకే ఈ కథని ఒకప్పుడు విదురుడు సంజయుడు వీళ్ళు ధృతరాష్ట్రుడికి చెప్పి ధృతరాష్ట్రుడి కొడుకులంతా తెచ్చారు. ముసలాడు భీముడు రోజు తిడుతున్నాడు. అప్పుడు అంటాడు విదురుడు, ఏమయ్యా నిన్ను చూస్తూ ఉంటే జీవితం మీద ఇంత విర్రాసి ఎందుకు ఉందా అనుకుంది, నాకు ఆశ్చర్యం కలుగుతోంది. అహో మహీయసి జంతోహో జీవితాశయా భవాన్. ఈ ప్రాణులకి తన ప్రాణం మీద శరీరం మీద ఎంత మమకారం నీలాగా. భీమాపవర్జితం పిండం ఆదత్తే గృహపాలవత్తు. భీముడు వేసే పిండాన్ని కుక్కలా తింటున్నావు ఇక్కడ పడుండి, ఇంటికి కాపలా కాస్త ముసలాడా. ఏముంది నీకు, ఇంకా ఇంట్లో నీ కొడుకులు తెచ్చారు, పుట్టందుండవు పెద్దవాడవు, మహాభోగంబులలు పుట్టుకతో గుడ్డాడివి, పెద్దాడి అయిపోయావు, భోగాలు లేవు, నీ పట్టు చెడిపోయింది, నీ బిడ్డలు తెచ్చారు, ఏముంది ఇంకా నీ పెళ్లంతో ఇక్కడ పడి ఏడుస్తూ అడవికి వెళ్ళి తపస్సు చేసుకోక. మనం ఎంతోమంది గుర్తుపెట్టుకోవాలి, ఇంట్లో పిల్లలు గౌరవించరు, డబ్బులు అక్కువాలని చూస్తారు, హాయిగా వెళ్ళి ఏ ఆశ్రమానికో పోదామని ఉండదు, పురాణం విందామని ఉండదు. అప్పుడు కూడా ఇంట్లో కూర్చుని టీవీ టిక్ 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 అని నొక్కుంటారు. ఆరోగ్యం సహకరించదు, అయినా ఇల్లు వ్యామోహం. చస్తామో బతుకుతామో తెలియదు, అయినా ఒక్క రూపాయి చేత్తో దానం చేయలేము. అప్పప్ప ఎంత విచిత్రము అంటాడు. నేను ఎప్పుడు అలా ఈ మాట అన్నదంతా వ్యాసుడు డైరెక్ట్గా అదే పదం చెబుతున్నా. వ్యాసుడు తన తల్లికి సత్యవతీదేవికి చెప్పాడు. సత్యవతి అంటే వాళ్ళ తల్లి, సత్యవతీ పుత్రుడు వ్యాసుడు. అమ్మా నువ్వు తొందరగా అడవికి వెళ్ళిపోని కోడళ్ళని తీసుకుని కౌరవులు పాండవులు తిట్టుకుని కొట్టుకుని చచ్చిపోతుంటే ఆ దృశ్యాలు నువ్వు చూడలేవు, ఇక్కడ ఉండకని చెప్పేశాడు. అడవికి పంపేశాడు వాళ్ళ అమ్మని, తన తల్లుల్ని తన పెళ్ళాలని ఆయన చేసిన పరిధి. ఇవన్నీ తెలుసున్న మానవులు ఇందులోంచి బయటికి రాలేరు. కృష్ణ, నీ అత్యద్భుతమైన నీ గుణాలను వాళ్ళు గ్రహించలేరు కృష్ణ, నీ రమ్య గుణాలు తెలుసుకోలేరు కృష్ణ, అటువంటి అజ్ఞానుల్ని అనుగ్రహించి మమ్మల్ని రక్షించు అని ముచుకుందుడు కృష్ణుడి పాదాల మీద పడ్డాడు, చిరునవ్వు నవ్వాడు ఆయన. ఏం కావాలన్నట్ట మోక్షం అన్నాడు. అప్పుడే మోక్షం వస్తుంది ఇంకా లేదా? గర్గుడు చెప్పాడు, దేవతలకు సాయం చేశాడు, ఇన్నాళ్ళు నిద్రపోయాడు, పోని ఒట్టినే నిద్రపోయాడు, ఆ కృష్ణుడికి ఉపకారము చేశాడు ఇప్పుడు ఆ రాక్షసుని కాలయవనుణ్ణి చంపి, అయినా నీకు మోక్షం రాదంటున్నాడు ఆయన. ఎందుకని, పూర్వం మాంసం మీద వ్యామోహంతో తిండి కోసం జంతువుల్ని వేటాడి తిన్నావు. జంతువుల్ని వేటాడి తిన్నవాడు వాడు ఎవడన్నా నేను పుట్టుకతోటి జంతువు మాంసం తినేవాడిని పుట్టాను కదండి తప్పేమిటన్నా ఆ వాదన నా దగ్గర చెల్లదు. నువ్వు చేసిన ఆ పశుహింస పాపం పోయేదాకా బదరి వెళ్ళి తపస్సు చేసుకో, యాజ్ ఇట్ ఈజ్గా ఇదే మాట చెప్పాడు ఆయన. నువ్వు జంతువులు ఎలా తిన్నా ఆ పాపం పాపం అది పోయేదాకా పోయి బదరీలో తపస్సు చేయి. పిడివాదం చేస్తారు, నేను చంపలేదు కదండి, మాంసం తెచ్చుకుతున్నాను కదండి, మా జన్మ హక్కు కదండి, లేకపోతే మా ఇంట్లో మా ఆయన కోసం ఉండాను కదండి అని. ఇవేమి చెయ్యి, ఇది పోయేదాకా ప్రక్షాళన అవ్వవలసిందే, నా దగ్గర వాదం లేదన్నాడు అంతే కృష్ణుడు. ఒక ఆవిడ అడిగింది నన్ను ఇదే మాట, నేను తిన్నండి కానీ మా ఆయన కోసం ఉండాలి కదండి, నీ మీ ఆయన కోసం ఉండి నా పాపం అనుభవించడానికి నువ్వు ఎక్కడో చోట తపస్సు చేయవలసిందే అన్నాడు ఆయన. నువ్వు వంకది, మీ ఆయన కోసం చేశాను ఇంకోటి కోసమని. నువ్వు తలుచుకుంటే చేయలేనిది లేదు మానవ, కానీ మాంసాహారం మానవ అన్నాడు. అంచేత వెంటనే ఆయన్ని బదరి వెళ్ళి తపస్సు చేస్తే ఆ పాపం పోతుంది, అప్పుడు కానీ మోక్షం రాదు. అది కూడా ఈ యుగంలో కాదు, వచ్చే యుగంలో ఇస్తాను. అలాగే కృష్ణ అన్నాడు. కృష్ణుడు అక్కడ మాయమైపోయాడు. ఈ ముచుకుంద మహారాజు గారు కొండగుహల నుంచి బయటికి రాగానే తాడి చెట్టు మోకాల దగ్గరకు వచ్చిందిట. ఆయన మరి కృతయుగం నాటివాడు ఎప్పుడు వాడు, ఈ ద్వాపరయుగం చివరి పాదం, చెట్లు కూడా పొట్టివైపోయాయి, అన్ని పట్టి 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 కలియుగంలో అంతా పొట్టే పొట్టి అయినేమిలే గట్టి వాడనేను లేని పొట్టేళ్ళు గట్టివాళ్ళుగా ఉంటారు ఈ కలియుగంలో ఉన్నారు. ఆయన చూసి ఆశ్చర్యపోయి బాబోయ్ ఈ యుగంలో ఉండకూడదు అనుకున్నాడు. బదరి పరిగెత్తుకుంటూ నడుచుకుంటూ పోయాడు. ఇప్పుడు ఆ మంచు కొండలో ఇప్పుడు కూడా తపస్సు చేస్తున్నాడు చిరంజీవులు. ఆయన ఒకడు చిరంజీవి అంటే మళ్ళీ మీకు బాలకృష్ణ అభిమానులకు బాధ వస్తుంది, బాలకృష్ణులు ఆయన ఒకడు అనుకోడు పని. ఈ విధంగా అన్నీ అయ్యి కొండ గుహల్లో ఎక్కడో తపస్సు చేసుకుంటున్నాడు ఆయన. ఆ ముచ్చుకుందుడు చరిత్ర క్లుప్తంగా ఇక్కడ చెప్పారు. ఆ ముచ్చుకుందుడికి చాలా పవిత్రమైన సంతానం ఉన్నది. ఆ సంతానం చాలా కాలం తండ్రి పేరు నిలబెట్టారు. ఇక పురుకుత్సుడు అనేటటువంటి వాడు కొరకు వసుదుడు. ఆ వసుదుడి వంశంలో సత్యరథుడని ఒక కోరాడు పుట్టాడు. వాడు సత్యం తప్ప అసత్యం పలకను అని నియమం పెట్టుకున్నట్ట, అంతటి గొప్పవాడు వాడు. అదిగో ఆ సత్యవ్రతుని కొడుకే సత్యరథుడు. సత్యరథుడికి త్రిశంకుడు అని కూడా పేరు. వాడి కొడుకే హరిశ్చంద్రుడు. ఆ హరిశ్చంద్రుడు చాలా సత్యవ్రతుడని మనకు చెప్పక్కర్లా. అతని కొడుకు లోహితుడు, చిన్నప్పుడు పాము కాటుతో చచ్చిపోయినట్టయి మళ్ళీ బతికినవాడు ఆయన. ఆ లోహితుడి కొడుకు పృథుడు. అతని కొడుకు బాహుడు. ఆ బాహుని కొడుకు సగరుడు. సగరుడి కాలంలోనే సగరుడు 100 అశ్వమేధ యాగాలు చేయాలనుకుంటే 99 చేశాడు. 100 అశ్వమేధ యాగం చేసే సమయంలో ఒక ఇబ్బంది వచ్చింది. ఆ యాగంలో వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే ఆయనకి ఇద్దరు భార్యలు. ఒక భార్య వల్ల అసమంజసుడు అని ఒక కొడుకు పుట్టేట. ఆ కొడుకు చిన్నప్పుడు సరయూ నదిలో ఆడుకుంటున్నప్పుడు చిన్నపిల్లలు తీసుకెళ్లి పారేసేవాట. తనతో ఆడుకునే కబాడీ కబాడీ అని క్రికెట్ ఆడుకునే పిల్లలు ఉంటారు, ఈ పిల్లలు తీసుకెళ్లి నదిలో పారేసేవాట. తల్లిదండ్రులంతా ఏడుస్తూ వెళ్ళి మీ అబ్బాయి అండి మా పిల్లల్ని తీసుకెళ్ళి నదిలో పారేస్తున్నాడు అనేసరికి రాజుగారికి మండి ఈ అసమంజసుణ్ణి నగరం నుంచి గెంటేశాడు. నగర బహిష్కరణ శిక్ష. దాంతో వాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అంత పూర్వం ఎన్నో ఏళ్ల నుంచి నదిలో పారేసిన పిల్లలందరినీ తీసుకొచ్చి అప్పగించి వెళ్ళిపోయట. వాడు యోగి, యోగశక్తి, ఇంట్లోంచి పోవాలని ఉంది కానీ వాడికి పెళ్లి చేశారు. వాడికి అంశుమంతుడని కొడుకు పుట్టాడు. ఈ సంసారంలో ఉండడం ఇష్టంలా, కానీ సన్యాసంకే పెడతానంటే వాళ్ళ నాన్న ఒప్పుకోడు. అందుకని ఈ పిల్లలు తీసుకెళ్ళి అందులో పారేసి అల్లరి చేశాడు. దాంతో తండ్రి గెట్ అవుట్ అన్నాడు. అప్పుడు ఆ గెట్ అవుట్ అనగానే ఆ పిల్లల్ని తీసుకొచ్చి వాడు అప్పగించి మరిగిపోయాట. వాడంత గొప్పడదు అంట. అయ్యయ్యో అనుకున్నాడు రాజుగారు, తీరా పొరపాటు జరిగిపోయిందని. ఇంకా రెండో భార్య వల్ల 60,000 మంది కొడుకులు పుట్టారు. వీడి దొంపతేగా మరి ఆసక్తి ఏమిటో తెలియదు. ఈ 60,000 మంది కొడుకులు మహావీరులు, బలం భయంకర పరాక్రమం కలిగిన వాళ్ళు. ఈ పరాక్రమంతో ప్రజలందరినీ తుక్కు కింద పీడించగలిగేంత శక్తి ఉన్నవాళ్ళు వాళ్ళు. ఆ సగరుడు ఒకనాడు 99 అశ్వమేధ యాగాలు అయ్యాక 100 అశ్వమేధ యాగం చెయ్యాలి అని సంకల్పించి ఆ గుర్రాన్ని పంపుతారుగా మరి దేశాలకు తిప్పడానికి ఆ గుర్రం వెనకాతని 60,000 మంది కొడుకుల్ని పంపాడు. ఇంద్రుడికి భయం వేసింది. 100 అశ్వమేధయాగాలు చేస్తే వాడికి ఇంద్ర పదవి వస్తుంది. వీడు రేపు పొద్దున ఇంద్ర పదవికి వస్తాడేమో ఈ సగరుడని భయపడి ఈ గుర్రాన్ని తీసుకెళ్లి పాతాళ లోకంలో కపిల మహర్షి ఆశ్రమంలో కట్టేశాట. ఆ కపిలుడు కూడా మనువు కొడుకు అని చెప్పుకున్నాం మనం. శతరూప స్వయంభూలు కొడుకుగా విష్ణువే పుట్టాడని మనం ఎంతో పూర్వమే ఈ వత్స్యపురాణంలోనే ఆ ఆశ్రమంలో కట్టాడు. కట్టేసరికి సగరుడు కొడుకులకి భూమి మీద ఎక్కడా గుర్రం కనపడలా, మొత్తం పాతాళం అంతా చుట్టూత తవ్వేసి భూమిని పాతాళానికి వెళ్ళారట. ఆ భూమిని తవ్విన చోట్లోకి గంగొచ్చి సముద్రమై సగరుడి వంశం వల్ల పెరిగింది కాబట్టి సముద్రానికి సాగరము అని పేరు వచ్చింది. అదిగో ఆ సగరపుత్రులు పాతాళానికి వెళ్ళి చూస్తే కపిల మహర్షి ఆశ్రమంలో ఈ గుర్రం కనపడగానే వెనక ముందు ఆలోచించకుండా మూర్ఖులు కదా, మూర్ఖులకి మొండి మూర్ఖులకి ఏం తెలియదు, చెప్పినా ఎవరు చెప్పినా వినరు. ఆ ఋషీశ్వరుడికి ఏంటి ఆ గుర్రం ఎత్తుకొస్తాడా? ఆ ఋషి చుట్టుపుచ్చుకుని ఎరిగితి మద్దిరయ్య తడవేటికి గుర్రపు దొంగ వీడే, మేం కనిపెట్టాం ఆలస్యం లేదు, వీడే గుర్రపు దొంగ తీసుకొచ్చి ఆశ్రమంలో కట్టేశాడు పాపాత్ముడు, ఈ జర్రభిన్ని పట్టి చంపుడు అతి సాధు ముని ఇంద్రుడు ఓలె నేత్రముల్ తెరవక, వీడు పెద్ద సాధువులాగా కళ్ళు తెరవక పెద్ద నోరేసుకుని వెకిలి మనిషిలాగా తపస్సు చేస్తున్నాడు, ఈ మోసగాన్ని కొట్టండి చంపండి నరకండి, వీడి దగ్గర గుర్రం ఉంది కాబట్టి వీడే మన గుర్రాన్ని ఎత్తుకొచ్చిన దొంగ అని కత్తులుచ్చుకుని కటారులుచ్చుకుని చుట్టుచ్చుకున్నారట. ఎవడో ఉత్తరాల్లో జయేంద్ర సరస్వతి తిట్టాడు కాబట్టి జయేంద్ర సరస్వతి నేను జైల్లో పెడతానన్న జైలులతికి 60,000 మందికి తేడా ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఆ 60,000 మంది అలా చుట్టుపుచ్చుకోగానే కపిలుడు ఆగ్రహించి అలా కళ్ళు తెరిచి చూశాడు. వెంటనే కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు వచ్చి బూడిదైపోయారు వాళ్ళంతా, ఆ బూడిద కుప్పలు అయిపోయారు. ఈవిడ కూడా అలాగే తొందరలో బూడిదైపోతుంది, అందులో సందేహం లేదు, గాడిదైనా అయిపోతుంది అట్టగాడిదైనా అందులో సందేహం. నా వాక్య వాక్ చూడండి మీరు, ఏదో రకంగా సర్వనాశనం అయ్యే స్థితి వచ్చినప్పుడే ఇలాంటి పిచ్చవేషాలు వేస్తారు. మహాత్ముల వాక్కులు వ్యర్థాలు కావు, వాళ్ళ జోలికి వెళ్ళడం చాలా పొరపాటు. ఆ మహానుభావుడికి కోపం వచ్చిందేమో అనుకున్నారట కొంతమంది కళ్ళు విప్పి అగ్నిజ్వాలతో బూడిచ్చేశారని. ఆయనకేం కోపం రాలా, మరి ఏమిటి వాళ్ళ పాపమే తాపమై వాళ్ళని బూడిద చేసింది. మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు ఆయన. అప్పుడు ఆ సగరుడు ఎప్పటికీ తన కొడుకులు రావడం లేదని అనుమానం వచ్చి తన మనవణ్ణి అసమంజసుడు అని వాడిని గెంటేశాడుగా కొడుకుని, వాడు కొడుకు హంసుమంతుడిని వెళ్ళి వెతికిరా అంటే హంసుమంతుడు వెతుక్కుంటూ పాతాడానికి వచ్చాడు. అప్పుడు అర్థమైంది ఆయనకి, బూడిద కుప్పలు చూడగానే మా వాళ్ళు మోసం చేసి ఆయన ఏదో చేయబోయారు, ఆయన అగ్నిజ్వాలలతో బూడిద చేశాడని కనిపెట్టి కాళ్ళ మీద పడి క్షమించండి అనగానే, నువ్వు బుద్ధిమంతుడివిరా, వెళ్ళలాగా దుడుకుతనం లేదు, గుర్రం పట్టుకుపో, వాళ్ళు చేసిన పాపం వల్ల వాళ్ళు బూడిదయ్యారు, ఈ బూడిద కుప్పల మీదకి గంగానది వచ్చి ప్రవహించినట్టయితే అప్పుడు ఈ బూడిద కుప్పలకి శాప విముక్తి, లేకపోతే పాపం చేసిన వాళ్ళు నరకానికి పోయి పిశాచి జన్మలెత్తి అల్లాడిపోతారు వీళ్ళు అనగా, అప్పుడు ఆయన గుర్రం పట్టుకెళ్ళి తాతగారికి ఇచ్చి తాను తపస్సు చేసి గంగం తేవడానికి ప్రయత్నం చేశాడు హిమాలయాల్లోకి వెళ్ళి. ఆ గంగోత్రికి చాలా దూరంలో ఉన్న ప్రదేశంలో తపస్సులోనే చచ్చిపోయాడు. ఆ హంసుమంతుడు సాధించలేక గంగం చచ్చిపోయట మధ్యలో. ఆయన కొడుకు దిలీపుడు వాడు తపస్సు చేస్తూ మధ్యలో చచ్చిపోయాడు. ఆ దిలీపుడు కొడుకు భగీరథుడు వాడు తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ కోసం ముందు తపస్సు చేస్తే బ్రహ్మ అన్నట్ట నా దగ్గరకు వచ్చి తపస్సు చేస్తే ఉపయోగం ఉంది, గంగని ప్రార్థించు అన్నట్ట మళ్ళీ గంగ కోసం తపస్సు చేశాడు. గంగ అంది నేను గ్యారంటీగా వస్తా భూలోకానికి ఆకాశం నుంచి, నేను భూలోకానికి వస్తే నా వేగానికి భూమి అంతా దడదడదడ నాశనం అయిపోదా, కాబట్టి నన్ను భరించాలి ఒకడు, అది శివుడి వల్ల అవుతుంది, శివుడి కోసం తపస్సు చేయందిట. మళ్ళీ మొదలుకొచ్చింది రాని మళ్ళీ శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షం అయ్యాడు, నేను గంగని భరిస్తాను రా గంగా అని రెండు చేతులు నడుము మీద పెట్టుకుని నిలబడ్డాడు. గంగ అందుట ఈ శివుడు నన్ను భరిస్తానంటాడు, ఎంత అహంకారమో, వీడి తలకాయ బద్దలు కొట్టేస్తాను, ఏది శివుడు తలకాయ బద్దలు కొట్టేస్తానని డామ్మని దిగిందిట నెత్తి మీదకి. అమ్మ నీకెంత పొగరు, నా తలకే పగల కొడతావా అని ఆ దిగుతున్న గంగని జడల్లో బంధించేశాట. ఆయన జడల్లో బిగించేశాడు. గంగ లోపల సుడులు తిరిగింది, గిరిగి గిరగిరా 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 కొట్టుకుంది, ఏం లోపల నుంచి లాభంలా రాలేకపోయిందిటి పాపం. అప్పుడు గంగానదికి అర్థమైంది, ఈయన జడలు ఇలా ఉన్నాయంటే ఈయన నిజంగా ప్రభావం చూపిస్తే ఏమైపోతామని. ఈ చెడల్లో పడిన గంగ కిందకు రాకపోయేసరికి మళ్ళీ అనుమానం వచ్చింది భగీరథుడికి, ప్రభు తమరు ఏమన్నా మాయ చేశారా అని. లేదు నాయన, ఇంత గంగ భూలోకానికి వస్తే ఈ సునామీల్లాగా అయిపోతారు జనాలు అని ఒక్క పాయ విడిచిపెట్టాట కిందకి. ఆ కాస్త పాయ గంగోత్రిలో పడి దబదబలాడుతూ భూలోకానికి వచ్చి బిందు అనే సరస్సులో పడి ఐదు పాయలై సీత, సుచక్షువు, పావని, హ్రాదిని, నళిని, సింధువు అనే ఆరు నదులుగా మారిపోయింది. అందులో సీత, సుచక్షువు, సింధువు ఈ మూడు తూర్పుకు పోయాయి. పావని, హ్రాదిని, నళిని ఈ మూడు పడమరగిపోయాయి. ఏడవ పాయ అలకనంద, మందాకిని మొదలైన పేర్లతో భగీరథుడి వెంట వచ్చింది. అక్కడి నుంచి భగీరథుడి వెంట వెళ్ళి ప్రవాహంగా వస్తుంది. అంటే భగీరథుడు అన్నట్టు, నేను వెళ్తాను, నా వెనకే నూరా, నేను ముందు నా వెనక, పీచే ముడ్ బయే ముడ్ అంటూ నేను వెళ్ళినప్పుడల్లా నా వెనకాలు తిరుగుతూ ఉండాలి. ఈయన తిరుగుతున్నప్పుడల్లా వస్తుంది. ఇంతలో ఒక ఇబ్బంది వచ్చింది. మళ్ళీ ఆవిడకి మంచి వేగంగా సుళ్ళు తిరిగి సుళ్ళు తిరుగుతూ వచ్చి దారిలో ఆ హృషికేశం ఆ ఏరియాలోకి వచ్చే తోట జహ్రువు అని ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ ఋషీశ్వరుడి ఆశ్రమాన్ని ముంచెత్తేసిందిట. ఆయన యజ్ఞం కోసం తెచ్చుకున్న నేతి డబ్బా, దర్భలు అన్నీ పోయాయి, జంగజన్మాలు కొట్టుకుపోయాయి. అమ్మ గంగ అని మళ్ళీ ఓం కేశవాయ స్వాహ అని చేతిలోకి లాగి మొత్తం గంగను తాగేసేట మళ్ళీ ఆయన. వెనక తల దబదబ దబదబ శబ్దంతో వస్తుంది కదా, ఇప్పుడు ఆగిపోయింది మళ్ళీ. ఏమో అని వెనక్కి చూస్తే అసలు ఒక్క డ్రాప్ లేదు వాటర్. తెలుగు గంగ ప్రాజెక్ట్లో తయారైంది అది. అమ్మమ్మమ్మ అనుకుని ఆయన అర్థమైంది జహ్నువు తాగాడని. ప్రభో మీరు అంతా కలిసి నన్ను ఏడిపించేస్తారు, అక్కడ మొన్న శివుడు బంధించాడు, ఇప్పుడు నువ్వు తాగేసావు, నన్ను రక్షించు, మా గంగను విడిచిపెట్టన్నట్ట. సరే జాలిపడి ఈ గంగ నోట్లోంచి వదిలితే ఉమ్మినట్టు అవుతుందని చెవిలోంచి, కుడి చెవిలోంచి వదిలాడు. ఆయన చెవిలోంచి బయటకు వచ్చింది కాబట్టి జహ్నువు చెవిలోంచి బయటకు వచ్చింది కాబట్టి జాహ్నవి అని పేరు వచ్చింది. అక్కడి నుంచి ఈయన వెనక వెళ్ళి బంగాళాఖాతంలో పడి, ఇప్పుడంటే బంగాళాఖాతం ఉంటాం కానీ అప్పటికి భూమి చుట్టూ తవ్వేశారుగా ఆ సగరపుత్రులు, ఖాళీ ఇంకేం లేదు. అందులోంచి పాతాళానికి వెళ్ళి ఆ పాతాళంలో ఉన్న కపిలుడి యొక్క ఆశ్రమంలో ఉన్న ఆ చితాభస్మపు రాసుల మీద పడగానే వాళ్ళందరికీ మోక్షం వచ్చి పైకి వెళ్ళారు, స్వర్గానికి పోయారు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై, ఓయి భగీరథుడా, గొప్ప ప్రయత్నం చేసి గంగని పాతాళం వరకు తీసుకెళ్ళావు, ఈ నదిలో స్నానం చేయకపోతే నీవు తరించవు, ఇందులో స్నానం చేస్తే ఎవడన్నా పాప ప్రక్షాళనం చేసుకుని తరిస్తాడు, స్నానం చేయమనగానే ఆయన సంకల్పం చెప్పుకుని స్నానం చేసేట. అప్పుడు ఆయనకే మోక్షం వచ్చింది. బ్రహ్మ మెచ్చుకుని, గంగాతరంగ రంగదభంగ తుంగ మంగళ చిరకీర్తి మహితుండవగుము, ఈ గంగాతరంగాలు ఒక్క క్షణం ఆగవు, అలాగే నీ కీర్తి కూడా భూమి మీద ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు చెబుతూనే ఉంటారు. 2005 మత్స్యపురాణంలో కూడా పద్మాగర్ గారు నీ కీర్తి చెబుతూ ఉంటే భక్తులు వింటారు. అలా నీ కీర్తి శాశ్వతమవుగాక, నువ్వు మోక్షం పొందుదువుగాక, నీ పేరు మీదుగా గంగానది భాగీరథి అని పిలువబడుగాక అని వరమిచ్చాడు. అంతటి గొప్పవాడైనటువంటి భగీరథుడు ఈ సగరుడి యొక్క వంశంలో పుట్టాడు. ఆయన చాలా గొప్పవాడు, గంగని భూమికి తెచ్చాడు, గంగానదికి భాగీరథి అని పేరు వచ్చింది. ఆ భగీరథుడి కొడుకు నాభాగుడు. ఈ నాభాగుడి కొడుకే అంబరీషుడు, ఏకాదశి వ్రతాల్లో ఆరితేరినటువంటి వాడు. ఇదిగో ఆ అంబరీషుడి యొక్క అత్యద్భుతమైన చరిత్రను మనం మళ్ళీ తర్వాయి ఎపిసోడ్లో చెప్పుకుంటాం అన్నమాట. అందుకే మొన్న అన్నాను అంబరీషుడు అనే ఒడుకే నామకే వస్తే పుడతాడు, ఇప్పుడు చెప్పడం తర్వాత చెబుతాడని. ఆ విశేషాలు ఇంకా చాలా